वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूत नायक असुर निकंदन कनुमा
ఈ విధముగా నేను సగరము శిస్తుడైన రామునికి సాయం చెయ్యాలి. రాముడి భార్యని వెతకడానికి వెళుతున్న హనుమంతునికి ఎలా సాయం చేస్తాను? ఒక రకంగా సాయం చేయొచ్చు. ఏమిటది? హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నాడు. 100 యోజనములు ఎగరాలి. ఎగిరేటప్పుడు కొంచెం అలసట వస్తుంది దీనికి. కాబట్టి బ్రేక్ జర్నీ చేద్దాం ఏం చేత. ఇతనికి కాసేపు విశ్రాంతి ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి ఆహారంగా ఫలాలు ఇచ్చి అప్పుడు పంపిస్తే మిగతా ప్రయాణం సునాయాసంగా వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఏం చేద్దాం, ఇతనికి విశ్రాంతి ఇద్దాం అనుకున్నాడు. ఈ సముద్రుడు విశ్రాంతి ఇవ్వడానికి కూడా మళ్ళీ మార్గం వెతకాలిగా. ఆయనలో సముద్రంలో మైనాకము అని ఒక పర్వతం ఉన్నది. ఈ మైనాకుడు హిమవంతుని కొడుకు, పార్వతీదేవికి కూడా అన్నగారు. పార్వతీదేవి ఆఖరణ పుట్టినటువంటి స్త్రీ కనుక వీళ్ళందరికీ చెల్లెలు. గోవర్ధన పర్వతం, వైనాక పర్వతం ఇవన్నీ కూడా, గంధవాదన పర్వతం ఇవన్నీ హిమవంతుని కొడుకులు. ఆ కొడుకుల్లో కొంచెం చిన్న కొడుకు మైనాకుడు. ఈ మైనాక పర్వతం చాలా కాలం నుంచి సముద్రంలో ఉన్నది. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి, ఒరే నాయన మైనాకుడా, నీకు తెలుసు నేను నిన్ను రక్షించానని, ఇప్పుడు నేను చెప్పిన పని చేయటం నీ కర్తవ్యం. నువ్వు పైకి పక్కకి ఎటు కావాలంటే అటు పెరగగలవు, నీ శరీరము ఎలా కావాలంటే అలా పెంచగలవు. తిర్యగోర్ధ మతశ్చైవ శక్తిస్తే శైల వర్ధితుం, పైకి లేవగలవు, ప్రక్కకి వెళ్ళగలవు, ఎగరగలవు. నీకొక్కడికే పర్వతాల్లో రెక్కలు ఉన్నాయి, మిగతా వాళ్ళెవరికి రెక్కలు లేవు. కాబట్టి నీళ్లలో నుంచి పైకి లే. అదిగో చూచావా, ఆకాశంలో ఎగురుతున్నాడు హనుమంతుడు. ఈ హనుమంతుడు కొంతసేపు నీ కొండ మీద విశ్రాంతి తీసుకోవాలి. నువ్వు సముద్ర జలము నుంచి పైకి లేచి హనుమంతుడికి ఎదురుగుండా వెళ్ళి, హనుమా నా కొండ శిఖరం మీద కొంతసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుని వెళ్ళమని చెప్పు. పైగా నీ కొండ మీద సెలయేళ్ళు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, అవి చల్లని కమ్మని మధురమైన జలములు. ఆ మధురమైన మృదువైన నిర్మలమైన నీళ్లు తాగుతాడు. సముద్రం అంతా ఉప్పు నీరే, కానీ సముద్రంలో ఉన్న కొండల మీద మాత్రం ఉప్పు నీరు ఉండదండి, అదేంటో విచిత్రం. కాబట్టి నీ దగ్గర మంచినీరు ఉన్నది, ఆ మంచినీరు ఆయనకి దాహంగా అయ్యి, నీ కొండ మీద రకరకాల చెట్లు ఉన్నాయి, ఈ చెట్లును పూ అంటే చాలు ఫలాలు ఇస్తాయి, ఆ ఫలములు ఆయనకి ఆహారంగా అయ్యి ఆయన విశ్రాంతి తీసుకుంటాడు, అలసట తొలగించుకుంటాడు, పళ్ళు తిని ఆకలి తీర్చుకుంటాడు, మంచినీళ్లు తాగి దప్పిక తీర్చుకుంటాడు, అప్పుడు ప్రయాణం సాగుతుంది. లే, ఈయన మనకు అతిథి, పరమ పూజ్యుడు. అస్మాకం అతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః. ఈ మహాత్ముడు మనకి అతిథి. అతిథి ఎటువంటి వాడైనా పూజించాలి. అందున రామకార్యం మీద వెడుతున్న గొప్ప అతిథి, కాబట్టి ఇతనికి మనం సాయం చెయ్యాలి అనగానే వెంటనే మైనాకుడు, నువ్వు చెబితే కాదంటారా, నాకు కూడా కొంత కర్తవ్యం ఉంది అని ఒక్కసారి నీటిలోంచి నా పైకి వచ్చేసాడు ఆయన. ఉత్పపాత జలాత్వర్ణం మహాద్రువ లతాయుతః ససాగర జలం భిద్వా దీప్తరశ్మిర్దివాకరః యథా జలధరం భిద్వా దీప్తరశ్మిర్దివాకరః. ఆయన నీళ్లు చీల్చుకుని నీటిలోంచి ఇలా పైకి రావడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు సముద్రంలో అట్టడుగుని ఉన్నాడు, క్రమంగా నీటిలోంచి పైకి వస్తున్నాడు. నీళ్ళు ఇలా పక్కకు వెళ్ళిపోయాయి. ఆ నీరు చీల్చుకుని మధ్యలోంచి మైనాక పర్వతం పెద్ద శరీరాన్ని పెంచి పైకి లేచాడు. ఆయన ఆకాశమంత ఎత్తు ఎదగలడు. సముద్రంలోంచి అలా పొడుగు పెరిగాడు. ఇప్పుడు అది చూడటానికి ఎలా ఉందో తెలిసిన, మేఘములలో ఉన్న సూర్యుడు మేఘమును చీల్చుకుని మేఘంలోంచి బయటకు వచ్చి దర్శనమిచ్చినట్టుగా ఉన్నట్ట. కారణం ఏంటంటే సూర్యుడు పసుపు రంగులో ఉంటాడు. ఈయన మైనాకుడు బంగారు కొండ, పూర్తిగా బంగారపు రంగులో ఉంటాడు. నీళ్లలోంచి బంగారు కొండ పైకి వస్తూ ఉంటే అది చూడడానికి మేఘములు చీల్చుకుని సూర్యుడు బయటకు వస్తున్నట్టుగా ఉంది. బంగారు కాంతులు వెదజల్లుతున్న శిఖరములతో, మంచి మంచి చెట్లతో, ఆ చెట్లకున్న ఫలములతో, పుష్పాలతో, సెలయేళ్లతో ధగ 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 వెలిగిపోతున్నాడు మహాత్ముడు మైనాకుడు. అది చూచాడు హనుమంతుడు. హాయిగా ఎగిరిపోతుంటే మధ్యలో నాకు అడ్డంగా ఈ కొండ వచ్చింది ఏమిటని అనుకున్నాడు ఈయన. వీడేదో హెల్ప్ కోసం వద్దాం అనుకున్నాడనే విషయం అది తెలియదు పాపం. తనకి సాయముగా మైనాకుడు వస్తున్నాడనే విషయం తెలియక హాయిగా ఉత్సాహంగా ఎగిరిపోతున్న నాకు ఎవడో మధ్యలో వచ్చి ఆటంకపరుస్తున్నాడు, ఈ ప్రయాణాన్ని ఆపేస్తున్నాడు అనుకున్నట్టు ఆయన. ఎప్పుడైనా ఉత్సాహంతో ప్రయాణం చేస్తున్నవాడు మధ్యలో ఎవరిని ఆపిని ఆగడం, ఎందుకంటే వీడిలో అలాంటి ఉత్సాహం ఉన్నది, ఉరకలు వేస్తుంది కనుక. మేము అంతే, ఈ కేదారం బదరి మొదలైన చోట్ల పెడుతున్నప్పుడు, కేదారం కొండెక్కుతున్నప్పుడు ఎవడన్నా ఒక క్షణం చపాతీ తినండి అంటే చపాతీ లేదు మూతి లేదు పోతాం అంటాం, ఎందుకంటే ప్రయాణంలో ఉన్న సంభ్రమత్వం ఆ వేగం అటువంటిది కనుక. ఇప్పుడు హనుమంతుడు నీళ్లలో నుంచి పైకి ఉత్సాహంగా వస్తున్నటువంటి కొండను చూచి, మధ్య లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత, ఈ ఉప్పు సముద్రంలో నుంచి నాకు విఘ్నం కలిగించడానికి ఎవడో వచ్చాడు, వీడు రాక్షసుడేమో అనుకున్నాడు ఆయన. ఇది ఆటంకం అనుకున్నాడు. నా ప్రయాణము నాపి సీతాన్వేషణ సాగకుండా చేస్తున్న వీడి సంగతి ఏమిటో చూద్దామని మహావేగంగా వెళ్ళి ఈ వక్షస్థలంతో ఆ కొండని ఢీకొట్టాడు. వాళ్ళు మామూలుగా కాదు, హనుమంతుడి యొక్క వక్షస్థలం అంటే మామూలు వక్షస్థలం, నా పోటీ వాడి గుండెల మీద ఒకటి కొడితే మళ్ళీ లేవం. కానీ ఆంజనేయ స్వామి వారు తన వక్షస్థలంతో ఆ కొండని కొట్టగానే మొత్తం కొండంతా బండరాళ్లతో ఉన్న కొండంతా పిండి పిండి అయిపోయింది. ఏమి రాశారండి వాల్మీకి మహర్షి? ఉరస పాతయామాస జీమూతమివ మారుత, తన వక్షస్థలంతో ఒక పెద్ద మేఘమును వాయువు కొట్టినట్టు కొట్టాడు. ఆకాశంలో మేఘాలు వస్తాయి చూసారా, ఆ మేఘములను పెద్ద గాలి ఢీకొంటే ఈ గాలికి ఈ మేఘములు చల్లా చెదరైపోతాయి. అలా ఈయన ఓ మేఘమండలమును వాయుదేవుడు కొట్టినట్టుగా కొట్టాడు వాయుపుత్రుడు. కొట్టి కొట్టగానే ఆ కొండ గజగజలాడిపోయింది, బీపీ వచ్చేసింది, నర్వస్ వీక్నెస్ వచ్చేసింది మైనాకుడికి. పాపం నిజంగానే అలాంటివి ఉంటాయా అంటే ఉంటాయి. నా చిన్నప్పుడు ఒకసారి ఎందుకో మరి ఎప్పుడూ కొట్టని సాధువైన మా రెండో అన్నయ్య లెంప మీద ఒకటి కొట్టాడు, ఎందుకో కోపం వచ్చింది. ఆ కొట్టగానే చేతులు ఇలా వణికిపోయాయి, తల తిరగడం తిరిగింది, నాకు మైనాకుడే గుర్తొచ్చాడు. కాబట్టి చెప్పేది ఏంటంటే అప్పుడప్పుడు మన శరీరాలలో వణుకుతాయి. ఈ వక్షస్థలంతో ఆయన కొట్టి కొట్టగానే ఆ కొండంతా కదిలిపోయింది, దాని రాళ్ళన్నీ కిందకి దబదబదబదబద ఉల్లిపోయాయి. ఓరి దేవుడు, శిఖరం విరిగి కింద పడిపోయింది. మైనాకుడికి జీవితంలో ఇటువంటి దెబ్బ ఎప్పుడూ తగలలేదు. ఆయన పుట్టి పెరిగిన తర్వాత ఇంతవరకు ఇంత దెబ్బ తినలేదు. పాపం వాళ్ళ అమ్మా నాన్న ప్రేమగా చూశారు, హిమాలయ పర్వతం కొడుకు హిమవంతుడు నా బాబు నా బాబు అన్నాడు. తండ్రి ప్రేమగా చూశాడు, తల్లి ప్రేమగా చూసింది, ఇంకా తాతగారికి ఎప్పుడు ప్రేమేగా, అమ్మమ్మ తాతగారు అయితే చెప్పక్కర్లేదు, మరీ ప్రేమగా చూశారు. ఇప్పుడు మొదటిసారిగా చావు దెబ్బ అంటే ఏమిటో తెలిసింది ఆయన. కళ్ళిలా బైర్లు కమ్మాయి, ఎక్కడున్నానో నా వేరే బోట్స్ ఏమిటి అనుకున్నాడు ఆయన పాపం. అప్పటికి కాస్త దెబ్బరిల్లాడు. ఇంత దెబ్బ తిన్నవాడు మామూలుగా అయితే ఏడవాలా, బేరమనాలి కదా, ఈయన ఏడవలేదు. ఇంత కళ్ళు తిరిగినా, కళ్ళు బయర్లు కమ్మినా సంతోషపడ్డాడు. మాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. వీళ్ళకు లంక అంత ఇల్లు ఉండేది, పెద్ద ఇల్లు అనమాట. ఆ రోజుల్లో ఓ మైసూర్ మహారాజా ప్యాలెస్ లాంటి ఇల్లు ఉండేది. ఎందుకో అన్నదమ్ములిద్దరూ కొట్టుకుని ఈ బిల్డింగ్ కోసం కోర్టుకు వెళ్ళారు. కోర్టు చుట్టూ పాతికేళ్ళు తిరిగారు, మొత్తం ఆస్తులన్నీ పోయాయి కోర్టు చుట్టూ తిరగడంలో. ఈ బిల్డింగ్ చివరికి ఎవరికి ఏమిటనేది తేలేదు, ఈలోపు మొత్తం నాశనం అయిపోయింది. చిట్ట చివర అన్నగారికి తీర్పు వచ్చింది అనుకూలంగా. ఆయన రాగానే ఆస్తి పోతే పోయింది లా తెలిసిందన్నట్టు. ఈ బిల్డింగ్ అమ్ముకున్న ఆయన అప్పులు తీరవు, మొత్తం ఆస్తులు పోయినాయి, కానీ లా తెలిసిందన్నాడు. ఆయన పోతే పోయింది ఆస్తి, సత్యం ముందు నాకు లా అంటే ఏమిటో తెలిసింది అన్నట్టు. పాపం అలాంటి వాడు కొందరు ఉంటారు, సాటిస్ఫాక్షన్ పోతే పోయాడు కానీ ఆస్తి పోతే పోయింది కానీ లా తెలిసింది అన్నట్టు. అలా చావు దెబ్బ తింటే తిన్నారు, కళ్ళు బయర్లు కమ్మితే కమ్మాయి, కానీ ఆంజనేయుడు బలం అంటే ఏమిటో తెలిసింది అని ఆనందపడ్డాడు. ఎందుకని అంటే ఆంజనేయుడు ఢీకొడితే కొండ కూడా పిండి కింద పడిపోయి శిఖరములు విరిగిపోయాయి. అంటే హనుమంతుడి బలం సామాన్య బలం కాదు, ఎంతటి బలవంతుడైతేనే లంకానగరానికి వెళ్ళగలడు, వెళ్ళి రావణాసురుడిని అవసరమైతే చిత కొట్టి సీతని చూచి వెనక్కి వెళ్ళగలడు. పనికి మన వాడి పంపితే ఉపయోగం ఉంది. అమ్మా ఆంజనేయ ఏం బలం లేదయ్యా, వజ్రకాయుడు విని అనుకున్నట్ట. కాబట్టి దెబ్బతిన్నా ఎందుకు ఆనందం పొందాడంటే ఈ ఆనందం వెనకతల ఈతడు రావణుడి తండ్రినే వెనక్కి రాగలడు, నా పోటీ వాడు వెళ్ళలేడు అని నాకు తెలుసు. మైనాకుడు వెళ్ళలేడు, ఎందుకంటే రావణాసురుడు తలుచుకుంటే మైనాకుడు రెక్కలు నరికేస్తాడు. మైనాకుడి పిండి చేస్తాడు. మైనాకుడి లాంటి వాళ్ళు ఎంతమంది పోయారు రావణుడి ముందు? జటాయువేవో లెక్క, సంపాతో లెక్క, ఇంకోడో లెక్క. కానీ హనుమంతుడి దెబ్బ మామూలు దెబ్బ కాదు, దెబ్బకి అబ్బా అన్నాడు ఆయన. అందుకని సంతోషపడి హనుమంతుని బలం చాలా గట్టిది. వక్షస్థలంతో కొడితే ఆయన గుండెకి, ఆయన రొమ్ముకి ఎంత కూడా గాయం అవ్వలేదు, కానీ కొండ పిండి అయింది. కాబట్టి ఇతడు అసాధారణ జీవి. ఇతడు గనక లంకా నగరంలో యుద్ధం చేయడం మొదలు పెడితే రావణాసురుడి వంటి వాళ్ళు గుండె పిండి అయిపోతారు అనుకుని సంతోషపడిపోయి, ప్రీతో హృష్టమన వాక్యం, ప్రీతితో సంతోషంతో ఇలా అన్నట్ట. చాలామందికి అనుమానం, చావు దెబ్బతిన్నాడని మీరే చెబుతున్నారు, వాడి కళ్ళంతా తిరిగాయి, ఒళ్ళు తిరిగిందన్నారు, కానీ సంతోషంతో ఎలా పలికాడు, ఎందుకు పలికాడు అని నన్ను చాలామంది ధర్మ సందేహాలు అడిగారు. ఈ సంతోషం అనే కథలు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉంది. అంటే రావణుండి జయించే శక్తి తన దగ్గర ఉందని తెలిసిందనమాట. అందుకని సంతోషించి ఏం చేశాడు, ననందచ ఆనందించాడు, జహర్షచ హర్షంతో పులకించాడు. అప్పుడు ఒక మనిషి రూపం ధరించాడు ఆయన. కొండలకి రెండు రూపాలు ఉంటాయని చెప్పారు కదా, ఒకటి స్థావరము, ఒకటి జంగమము. స్థావరం అంటే కదలకుండా ఉండే బండరాళ్లతో కూడిన రూపం. చెట్లున్నాయి కదలవు, అందుకని స్థావరం అంటారు. కొండలున్నాయి కదలవు, అవి స్థావరములు. మనం జంగమములం, ఒక చోట నుంచి ఒక చోటకి ఎడతాం. అందుకే జంగమ దేవరంటే అర్థం ఏంటనమాట, వాళ్ళు నిలకడగా ఉండరు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగేవారు పూర్వం. అందుకని జంగములు, ఒక చోట నుంచి ఒక చోటకి మొబైల్ అయ్యేవాళ్ళు, తిరిగేవాళ్ళు, సంచార జీవులు అని అర్థం. ఈ కొండల్లో కొన్ని కొండలకి ఈ రెండు రూపాలు ఉంటాయి. ఇటు కొండ కొండగా ఉంటుంది, ఓ మనిషి రూపం ధరించి దర్శనమివ్వగలరు. అలాగే కొన్ని వృక్షదేవతలు ఉంటాయి, వృక్షం వృక్షంగా ఉండగా స్త్రీ రూపంలో, దేవతా రూపంలో దర్శనమివ్వగలవు. నదులు కూడా అంతే, నది నదీ ప్రవాహంగా ఉంటుంది, అందులోంచి ఓ అందమైన స్త్రీ రూపంతో దర్శనమిచ్చి మన కోరికలు తెచ్చగలవు. గంగానది అలా దర్శనమిస్తుంది, యమున దర్శనమిస్తుంది. గంగానది నా వీపు నిమరడం నాకు తెలుసు, అందుకు చెబుతాను నేను. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ అది ములిగి చచ్చి బతికినవండి. చిన్నప్పటి నుంచి సాహసంతో కూడా దుస్సాహసం కూడా ఎక్కువ కదా, అందుకని చెక్క 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 కొత్తల్లో ఈతకు వెళ్ళిపోయాను. ఆ ఈతకు వెళ్ళిపోయినప్పుడు గంగలో ములిగిపోబోయాను. అందులో కర్మయోగం వల్ల గంగకు అప్పుడే వరద వస్తుంది. ఆ సమయంలో ఇక పోతానేమో, పోతే పోయి గంగలో అనుకున్నాను నేను. నేను ఎప్పుడూ రక్షించమని అడగలేదు గంగని. విశ్వనాథ అనుకున్నాను, విశ్వనాథుడు ఆ గంగని పంపినట్టున్నాడు. ఎవరో వీపులు ఇలా నిమిరినట్టు అయ్యిందండి. ఆ తర్వాత నన్ను గెంటి గెంటారు. ఏం గెంటి అంటే మధ్యలో ఉన్నవాడు వచ్చి ఒడ్డు మీద పడ్డాను, మెట్టు దగ్గరికి వచ్చేసాను. ఎలా వచ్చానో తెలియదు ఇప్పుడు. ఇలాంటివి కొన్ని కోకొల్లలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మీకు చెప్పే అవకాశం లేదు. ఎన్నో ఎన్నో ఎన్నెన్ని అనుభూతిలో ఉన్నాయి. ఆ మహామహిమలు తలుచుకుంటే శరీరం గగుర్పాటు గురవుతుంది. ఏమీ లేకుండా ఇవన్నీ ఎలా వస్తాయండి? పరమేశ్వరుడు యొక్క కటాక్షం మన వెంట ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఈ శక్తి పరమేశ్వర ప్రసాదం అనుకోవాలి మనం. ఆయన ఇప్పుడు ఒక మనిషి రూపం ధరించాడు. మానుషం ధారయన్ రూపం ఆత్మనశిఖరే స్థిత, ఒక మానవ రూపంతో తన కొండ మీద నిలబడ్డాడు. కొండ ఆయనే, ఆ కొండ మీద మనిషి రూపంతో నిలబడింది ఆయనే. ఇలా ఒక మనిషి రూపం ధరించి, కిరీటం ధరించి, రెండు చేతులు జోడించి ఆంజనేయులతో ఇలా పలికాడు. వానరోత్తమ, సముద్రం దాటటం చాలా కష్టమైన పని, అంత పని మొదలెట్టావు నువ్వు. ఓ మాదిరివాడు సముద్రం దాటలేడు, అంతటి దుష్కరమైన పని మొదలుపెట్టావు. ఈ పని అలసటతో కూడిన పని, ఏకధాటిన ప్రయాణం చేయటం కష్టం. కారులో పెడుతున్నప్పుడు పద్మాకర్ గారు సూర్యాపేటలో కాసేపు ఆగి మైత్రిని తాగలేదా? ఏ ఆయనే ఆగాడు, నువ్వు ఆగకూడదా? కాబట్టి నువ్వు కూడా కాసేపు నా కొండ మీద కూర్చోవు. ఈ కొండ మీద ఉన్న ఫలవృక్షాలలో ఉన్న పళ్ళు తిను, మంచినీళ్ళు తాగు, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళు. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయాలి అని శాస్త్రం చెబుతున్నది. మా రామచంద్రుడు ఈ సముద్రుడికి చాలా ఉపకారం చేశాడు. సగరుడి యొక్క వంశం వల్ల సముద్రం పెరిగింది, అందువల్ల సాగరం అని పేరు వచ్చింది. రాముడికి ఇప్పుడు కృతజ్ఞత తీర్చుకోవాలి, సగర వంశస్థుడు కదా అని నన్ను సముద్రుడు ప్రోత్సాహపరిచాడు. ఇక నేను నీకు చేసే ఉపకారం, ఈ కొండ మీద కాసేపు ఆశ్చర్యం కల్పిస్తాను, కాసేపు కూర్చో. తదిదం గంధవత్స్వాదు కందమూల ఫలం బహు, మంచి ఘుమఘుమలాడిపోతున్న కందమూల ఫలాలు ఉన్నాయి ఈ కొండ మీద, మంచి మంచి దుంపలు, వాటిని కందములు అంటారు. మూలములు అంటారు. మీకు చాలాసార్లు చెప్పారు, మళ్ళీ చెప్తాను, చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్తే అలాంటి కందమూలాలు దొరుకుతాయి, ఎంతంత ఉంటాయి, వాటిని పోషిస్తారు, మంచి రుచిగా ఉంటాయి. వాటికి అలవాటు పడితే మన శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. అటువంటి కందాలు ఫలాలు అవన్నీ తిను, మంచినీళ్ళు తాగు, ఇక్కడ కమ్మని నీరు ఉంటుంది. ఈ ఉపకారం నీకు చేయడం వరక నాకు కూడా ఒక స్వార్థం ఉన్నది. కేవలం సముద్రుడు పంపించడం వల్ల మాత్రమే నేను వచ్చి ఇక్కడ నీకు ఉపకారం చేయడమే కాక నీ నాన్నగారికి నాకు కూడా స్నేహం ఉండడం వల్ల కూడా నీకు సాయం చేస్తున్నాను. అదేమిటో చెబుతా విను. నేను రెండు కారణములతో నీకు సేవ చేస్తున్నాను. అతిథి కిల పూజారహ ప్రాకృతోపి విజానత. ఒకటేమిటి, ఇంటికొచ్చిన అతిథి అల్పుడైనా అతన్ని ఆదరించు అని శాస్త్రం చెబుతున్నది. మన ఇంటికి ఒక ఆయన వచ్చాడు, అతిథిగా వచ్చాడు. వాడు పెద్ద పండితుడు కాకపోవచ్చు, ధనవంతుడు కాకపోవచ్చు, ప్రాకృతుడు అంటే ఒక అల్పుడు, సామాన్యుడు అనుకుందాం. ఒక సామాన్యుడు మన ఇంటికి వచ్చిన, అయ్యా నేను అతిథిగా వచ్చానంటే ఇంత అన్నం పెట్టండి అంటే అతన్ని దేవుడిలో చూచి గౌరవించాలి అని శాస్త్రం అన్నమాట. అందుకే ఈ మాట చాలా గొప్ప మాట రామాయణంలో, అతిథి కిల పూజారహ ప్రాకృతోపి విజానత. సామాన్యుడైనా మన ఇంటికి వచ్చిన అతిథిని పూజించాలి. ఇంకా గొప్పవాడు వస్తే పూజించకుండా ఎలా ఉంటాం? గొప్పవాడు వస్తే పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుని ఆయన చేత రెండు నక్షత్రాలు వేయించుకుంటే విష్ణువుని పూజించిన పుణ్యం వస్తుంది. ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్తాదృశో మహాన్. ఇది ధర్మం ఎరిగిన వాళ్ళంతా చేస్తారు. నీ వంటి మహానుభావుడు వచ్చినప్పుడు పూజించకుండా ఉంటే వాడు అంత దురదృష్టవంతుడు ఉంటాడు. నువ్వు దేవతల్లో కల్లా గొప్పవాడైనా వాయుదేవుని పుత్రుడివి. ఒకటి, సముద్రుడు పంపడం వల్ల గౌరవించాలి. రెండు, అతిథిని పూజించి తీరాలి కాబట్టి నిన్ను పూజిస్తున్నాను. ఇంకా మూడవది, ఇప్పుడు నా చరిత్ర చెబుతా విను. పూర్వం కృతయుగే తాత పర్వతాహ పక్షిణో భవన్ తేహి జగ్మురుదిశ సర్వా గరుడా నిలవేగినక. నాయన హనుమ, పూర్వం పర్వతములకు రెక్కలున్న పర్వతములు ఆకాశంలో పక్షులు ఎలా ఎగురుతున్నాయో అలా ఎగిరేవి. నిజానికి పక్షి అంటే అర్థమేమిటి? పక్షములు కలిగినవి గనక పక్షి. పక్షం అంటే రెక్క. మన రెక్కలు ఎగరడానికి ఉపయోగపడవు, ఏదో తినడానికి, ఓ కొన్ని పనులు చేయడానికి తప్ప. కానీ పక్షుల యొక్క రెక్కలు ఉన్నాయే, అవి ఎగరడానికి ఉపయోగపడతాయి. మా పర్వతములకు కూడా పూర్వం ఇలా పక్షములు ఉండేవి, మేము ఆకాశంలో ఎగిరేవాళ్ళం. ఈ పర్వతాలు ఆకాశంలో ఇష్టం వచ్చినట్టు ఎగురుతూ హఠాత్తుగా మనుషుల మీద పడిపోతూ ఉండేవి. ఎప్పుడు ఎవరి మీద పడతాయో తెలిసేది కాదు. తతస్తేషు ప్రయాతేషు దేవ సంఘ సహర్షిభి భూతాని చ భయం జగ్ము తేషాం పతన శంకయ. దాంతో దేవతలు భయపడ్డారు, మానవులు భయపడ్డారు, మహర్షులు భయపడ్డారు. ఈ పర్వతములు రెక్కలతో తిన్నగా ఉండక ఎగురుతూ టిక్కున ఎవరో ఒకటి మీద పడుతున్నాయి. ఉదాహరణకి మీ పోటీవాడు పాపం ఆరు బయట కాస్త పురాణం వినడానికి కూర్చుంటే మీ మీద వాలేవి. దాంతో మీరంతా ఏమైపోయేవారు అనమాట, అడుగున పచ్చడైపోయేవారు. ఇప్పుడు మన అదృష్టవంతులం, ఆ పర్వతాలకి రెక్కలు లేవు కనుక. రెక్కలుంటే డాముని వలితే మనందరం కింద సమాధి అయిపోతాం. ఇలా ఎప్పుడు ఎవరి మీద ఈ పర్వతములు పడతాయో అనే భయముతో వణికిపోయిన దేవతలు మానవులు ఇంద్రుడి దగ్గర మొరపెట్టారు. ఇంద్ర, ఈ పర్వతముల ఆగడములు పెచ్చు పెరిగిపోయాయి, అవి మనుషుల ప్రాణములు తీస్తున్నాయి, రక్షించమనగానే తతక్రుద్ధ సహస్రాక్ష వజ్రముద్యమ్య దేవరాట్. దాంతో కోపగించాడు ఇంద్రుడు. ఓసి పర్వతాలరా, మీకు ఎంత అహంకారం పెరిగిందా అనుకున్నాడు. వజ్రాయుధం పుచ్చుకున్నాడు. వజ్రాయుధం పుచ్చుకుని ఈ పర్వతాల మీద పడ్డాడు. కనిపించినట్టే కనిపించిందానల్లా ఒక్కొక్క పర్వతాన్ని రెక్కలు పట్ట పట్ట నరికి వదల పారేశాడు. కనపడిందా చాలు పర్వతం, దాని రెక్కలు భట్ భట్ట నరిగి పారేసేవాటాయన. సామిల్లో దొంగలు కోసేసినట్టుగా వజ్రాయుధంతో రెక్కలన్నీ నరిగి పారేశాడు. దాంతో పర్వతములన్నీ నేల మీద పడిపోయాయి. ఈ నేలలో ఇరుక్కుపోయి అప్పటి నుంచి కదలకుండా అయిపోయాయి. ఇలా పర్వతములన్నిటినీ రెక్కలు నరికి 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 లాస్ట్ అండ్ ఫైనల్గా నా వెంటబడ్డాడు ఇంద్రుడు. నేను కంగారు పడి, నాకు రెక్కలంటే ఇష్టం కనుక ఇవి ఎక్కడ తెగిపోతాయోనని కీచ్ బాచని వేగంగా ఎగరడం మొదలుపెట్టాను. ఆయన వెంట వస్తున్నాడు, నేను భయపడి పరిగెడుతున్నాను. భయం వల్ల ఎగరలేకపోయాను. నేను మీరు ఎప్పుడు అటువంటి భయం వేస్తే అసలు కాళ్ళు కదలవండి. ఒత్తప్పుడు 1, 2, 3 అని మహావేగంగా పరిగెత్తి సిటీ బస్సు కనుక అతలు పరిగెత్తి సిటీ బస్సు కూడా పట్టుకునే వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు ఏ కుక్క వెంటబడితే పరిగెత్తలేరు. ఏదో కొద్దిమందిని పక్కన పెట్టండి. మా చిన్నప్పుడు అలాగే జరిగింది. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక బస్సు ఎక్కేశాడు సిటీ బస్సు. అప్పట్లో సిటీ బస్సు సంగతి మీకు తెలియదు, నాకు బాగా తెలుసు. 1979 బస్ స్టాండ్ అక్కడైతే అక్కడైనా ఆగేది, లేదా ఆ ముందుకెళ్ళి 1 కిలోమీటర్ దూరంలో ఆగేది. ఇక వీడు చూడండి, అది రాగానే కాళ్ళకి బూట్లు వేసుకుని, ఏం బూట్లు, రన్నింగ్ బూట్లు, అవి వేసుకుని టిక్ 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 అని పరిగెత్తుకెళ్ళి ఆ రాడ్ పట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఓసారి నేను అలా పరిగెట్టుకుంటూ పైకెక్కుతూ ఉంటే ఆ లోపల ఉన్నవాడు ఒకడు చెయ్యొచ్చుకుని, ఈ పరుగు సరిపోదా అబ్బాయి అన్నాడు. నా పరుగు సామాన్యమా అని ఎదురుగుండా చూస్తే నాకు మతిపోయింది. నా పక్కనే కూర్చున్న ముసలాయన ఆయన ఇలా ఉన్నాడు. ఆయన ఆ సిటీ బస్సు ఎక్కడానికి నాతో పాటు ముసలాయన పక్కన ఉన్నాడు. నేను తీరా సిటీ బస్సు వస్తూ ఉంటే దాని వెనకాతలు పరిగెత్తి ఎక్కపోతుంటే ఈయన నాకంటే ముందు ఎప్పుడు ఎక్కాడో తెలియదు. నేనేదో కుర్రాడు కదా అనుకున్నాను. ఈ ముసలాయన ముందెక్కి చెయ్యొచ్చు నన్ను ఎక్కించాడు. అప్పుడు అర్థమైంది, ఆహా ఈ మహానుభావుడు జాంబవంతుడు కదా అని. అలా ఉండే ఆ రోజుల్లో సిటీ బస్సులు. ఇంతలో ఒకసారి ఏం జరిగింది, ఒక ఆయన మహావేగంగా వచ్చి సిటీ బస్సు ఎక్కాడు. దాంతో కండక్టర్ ఒడిపడిపోయింది. ఇంత స్పీడ్గా వచ్చేసేవంటే అలా ఎక్కేస్తాం, ఎవడన్నా బైక్ వాడు గుద్దేయడా అంటే ఏం చేయనండి, కుక్క వెనకాతలు పడిందండి, దాని నుంచి రక్షించుకోవడానికి సిటీ బస్సు ఎక్కానండి అన్న. అది పిచ్చి కుక్కట బాబు బాబు ఆయన వెనకబడిందిట. వీడు రన్నింగ్ రేస్లో పడి 1, 2, 3 అనుకున్నాడు, ఏమిటో పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కాడ. చాలా మంచి పని చేశారు. ఇక ఏదంటే ఎవడైనా సిటీ బస్సు అందకపోతే కనుక అతను కుక్క వదలడమే మంచిది అనమాట అన్నాడు కండక్టర్ గారు. పాపం ఇదంతా 79 మాట. ఇదంతా నల్లకుంట దగ్గర జరిగిన, ఆ విద్యానగర్ దగ్గర జరిగినటువంటి ఒక ఘటన. కొన్ని కొన్ని పరిగె గుర్తుండిపోతాయి నాకు. ఆ సిటీ బస్సులో పరిగెత్తనాలు ఈ బాధపడలేక అప్పట్లో నడిచిపోయేవాళ్ళం. ఎందుకు చెప్తానంటే భయం వల్ల కొందరు అస్సలు పరిగెత్తలేరు, కాళ్ళు సాగవు. నేను కూడా భయంతో ఎగరలేక బాధపడుతున్నాను. ఇంద్రుడు వచ్చి మీద పడుతున్నాడు, రెక్కలు తెగిపోతాయి అనుకున్న సమయానికి మీ నాన్న వాయుదేవుడు నా మీద జాలితో పెద్ద గాలి వీచి నన్ను పట్టుకొచ్చి ఈ సముద్రంలో పారవేశాడు. ఆయన కనుక పెద్ద గాలి వీచి నన్ను పట్టుకొచ్చి ఇక్కడ పారవేసి ఉండకపోతే ఆనాడే నా రెక్కలు ఎగిరిపోయేవి, పటాపట్ట ఎగిరిపోయేవి. మీ నాన్న దయ వల్ల ఈ సముద్రంలో పడ్డాను. సముద్రుడు వెంటనే నన్ను లోపల దాచేశాడు. ఇంద్రుడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడ ఉన్నానో తెలియక, తెలియక కాదు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఆనాడు మీ తండ్రి నా రెక్కలు కాపాడాడు, ఈ సముద్రుడు కూడా తనలో దాచి నన్ను కాపాడాడు. కాబట్టి సముద్రుడి వాటా వినాలి, నాకు ఉపకారం చేసిన మీ నాన్నగారికి ఉపకారం చేయాలి. మీ నాన్నగారికి వాయుదేవుడికి నేనేం చేయగలను, ఆయనకి ఉపకారం చేయలేను కనుక ఆయన కొడుకు ఉపకారం చేస్తే ఆయనకు ఉపకారం చేసినట్టే. కాబట్టి తండ్రి కొడుకు రూపంలో ఉన్నాడు అనుకుని నీకు కొంతసేపు విశ్రాంతి ఇచ్చానంటే నీ తండ్రి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది, నన్ను రక్షించిన సముద్రుడి రుణం తీర్చుకున్నట్టు అవుతుంది, పరమ పూజ్యుడైన రామచంద్ర ప్రభువుకి అంతో ఎంతో సాయం చేసినట్టు అవుతుంది. అందుకని నేను ఇక్కడ కొండ రూపంతో ప్రత్యక్షమయ్యాను, నువ్వు కాసేపు పైన కూర్చో, ఫలములు తిను, మంచినీళ్ళు తాగు, వెళ్ళు అన్నాడు ఆయన. ఆహా ఎంత విచిత్రమైన ఘట్టం అండి ఇది. రాముడి పేరు చెబితే అందరూ సాయం చేశారు, రావణాసురుడి పక్కన పెడితే. అందుకే భవభూతి ఉత్తర రామాయణంలో గొప్ప శ్లోకం రాశాడు, యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అపంథానంతు గచ్చంతం సోదరోపి విముంచతి. అసలు మహానుభావులు ఏ కవులు రాసినా అలాగే రాస్తారు, వాళ్ళ గొప్పతనం అది. న్యాయ మార్గంలో నడుచుకుంటే, ఏమిటి మంచి మార్గంలో నడుచుకుంటే, ధర్మ మార్గంలో నడుచుకుంటే తిర్యంచోపి సహాయతాం, పక్షుల్లాంటివి కూడా సాయం చేస్తాయి. దానికి ఉదాహరణ సీత కోసం జటాయువు ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు చూడండి కొండ వచ్చి ఆయనకి సాయం చేయబోతున్నది, అవునా? ఈ పక్షులు మొదలైనటువంటి ప్రాణులు కూడా సాయం చేస్తాయి, పశుపక్ష్యాదులు సాయం చేస్తాయి, ధర్మ మార్గంలో నడుచుకుంటాయి. అదే అపంథానంతు గచ్చంతం సోదరోపి విముంచతి, దుర్మార్గంలో నడుచుకుంటే, చెడ్డ మార్గంలో నడుచుకుంటే సోదరుడు కూడా విడిచిపెడతాడు. ఉదాహరణ విభీషణుడు, రావణుడు. మనకి ప్రకృతి సాయం చేస్తుందండి, మనలో మంచితనం ఉంటే ఏదో రకంగా కాపాడుతుంది. కొన్ని కష్టాలు వచ్చినా కష్టాల నుంచి బయటపడేస్తుంది. ఇదంతా విన్న హనుమంతుడు ఆనందపడ్డాడు. దీనివల్ల హనుమంతుడు కొంత లేట్ అయ్యింది. హనుమంతుడు ఆగడంలా కానీ ఆ కొండ చుట్టూ తిరుగుతున్నాడు. విశ్రాంతి తీసుకోడు ఆయన, కానీ పాప ఈయన వచ్చి అడ్డం కొట్టాడు కాబట్టి ప్రయాణం మెల్లిగా సాగింది అన్నమాట. స్పీడ్ బ్రేకర్ దగ్గర ట్రాఫిక్లో కారు అలా అలా వెళ్ళినట్టుగా చాలా స్పీడ్గా నడపాలని ఉంటుంది ఆయన కారు మరి, కానీ ఎదురుకుంటే స్పీడ్ బ్రేకర్లు, దాంతోపాటుగానేమో గోతులు, ఇది కాకుండా ట్రాఫిక్ జాము, ఆ ట్రాఫిక్లో ఎదురుకుంటే సిగ్నల్ ఉందనుకోండి, పాప ఆయన మనసు సొరకలేసినా కారు నడపాలరా, అలా అలా నత్తనడకతో వెడుతుంది. అలా హనుమంతుడు ఆగకుండా కించిత్ వెడుతున్నాడు, లేకపోతే ఇంతసేపు ప్రయాణం ఏంటి అని తలుచుకుంటే గంటలో వెళ్ళిపోయేవాడు. ఇలా కొన్ని డిస్టర్బెన్సుల వల్ల ఎక్కువసేపు ప్రయాణం సాగిందనమాట. అలా వైరాకుడు విశ్రాంతి తీసుకోమని చెప్పగానే పులకించిపోయి, నీవెంత మంచివాడివి, సముద్రుడు ఎంత ఉత్తముడు, మీరంతా కృతజ్ఞత కలిగిన వాళ్ళు అనుకుని అప్పుడు ఇలా అన్నాడు. ఏమని, ప్రతిజ్ఞాచ మయా దత్త నస్థాతవ్యమిహాంతరే, నా చేత ఒక ప్రతిజ్ఞ చెయ్యబడింది. ఏమిటా ప్రతిజ్ఞ? ప్రయాణం మధ్యలో ఎక్కడా విశ్రాంతి తీసుకోను, ఆగను అన్నాను. నేను చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి. ఇప్పుడు నేను నువ్వు స్థలం చూపించావని ఓ గంట రెండున్నర గంటలో పక్క వేసుకుని పడుకుని ఇంత ఆహారం తిరిగి పెడితే నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థమైపోతుంది, ఆగను అన్నాను కాబట్టి ఆగను. అయినా నీవిచ్చిన మర్యాదలన్నీ మాటలతో సేకరించినట్టే భావించు అని ప్రేమతో కొండని నిలబెట్టి ఇలాగ నిమిరి, ఇంకొకప్పుడెప్పుడో నీ ఆతిథ్యం స్వీకరిస్తాను, నేను పూర్తిగా పూజింపబడినట్టే, పొద్దుపోతోంది, కార్యసమయం మించిపోతోంది, ఇంకా నేను ఆగకూడదు అని చేత్తో నిమిరాడు ఆంజనేయ స్వామి వారు. ప్రేమతో నిమిరాడు, ఇంకా అంతకంటే అదృష్టం వేరే అక్కర్లా. ఇలా కరస్పరిశ చేసేట్లు సుస్పష్టంగా చెప్పారు. పాణినా శైలం ఆలభ్య హరిపుంగవహ, తన చేతితో కొండని అలా నిమిరాడు ఆంజనేయ స్వామి వారి యొక్క హస్తస్పరిశ, కరస్పరిశకు రోజుకున్న వైరాకుడి జాతకమే జాతమైపోయింది. ఇప్పుడు పైనుంచి దేవతలు పుష్పవృషం కురిపించారు, మహర్షులు ప్రశంసించారు, ఇది రెండవ గొప్ప పని అన్నారు. మొదటి గొప్ప పని ఏమిటి? అసలు సముద్రం దాటాలనుకోవడమే గొప్ప పని, అవునా? అది మొదటి దుష్కరం. ఆ పనిలో ఇప్పుడు రెండోసారి విశ్రాంతి తీసుకోకుండా ఆగకుండా ప్రయాణిస్తున్నాడు కదా, ఏ లోభమునకు లొంగలేదు ఆయన. నేను మీకు నిన్నే చెప్పాను కదా, సీతాన్వేషణకి బయలుదేరేవాడికి, ఆత్మాన్వేషణకి వెళ్ళేవాడికి ఆత్మీయుల పరీక్షలు ఎదురవుతాయి. ఆత్మీయులు మనల్ని ఏదో రకంగా వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు, అక్కడ మాత్రం లొంగకూడదు. ఆత్మీయ పరీక్షలో నెగ్గాడు హనుమంతుడు, ఏ ప్రలోభమునకు లొంగలేదు. అందుకే వాళ్ళు, ఇది రెండవ గొప్ప పని, విశ్రాంతిని స్వీకరించకుండా వెడుతున్నావు అని ప్రశంసించారు. ఆయన యథాప్రకారంగా ప్రయాణించాడు. ఇదంతా ఆకాశంలో ఇంద్రుడు కూడా చూస్తున్నాడు. హనుమంతుడు బయలుదేరిన దగ్గర నుంచి ఏం జరుగుతున్నారని మనకంటే ఎక్కువగా టెన్షన్తో చూస్తున్నవాడు ఉన్నారు పైన. ఇంద్రాది దేవతలు, ఇంద్రుడు, దేవతలు, వాళ్ళందరికీ లోపల రావణుడు అంటే మంట భయం, గజగజ వణిగిపోతున్నారు కదా వాళ్ళు. అందుకని ఆంజనేయుడు బయలుదేరాడు. ఈయన సీతను ఎలా చూస్తాడు, అక్కడ ఏం జరుగుతుంది అని ఆకాశంలో అదృశ్య రూపంతో గుడ్లప్పగించుకుని దేవతలంతా చూస్తున్నారు. మనకి దేవతలకి తేడా ఉంది కదా, మనం చీటికి మటికి రెప్పలు వేస్తాం కానీ దేవతలు రెప్పలు వేయరు, అందుకే అలా గుడ్లు అప్పగించే చూస్తారు. మనమైతే అంటూ చూడాలి, మధ్యలో చీకటి పడితే లైట్లు వేసుకు చూడాలి. ఇక 40 ఏళ్ళు దాటితే, ఇప్పుడు 40 ఏళ్ళు ఏమిటండి, 8 ఏళ్ళకు కూడా కళ్ళ చూడాలి, ఇలా చూడాలి గుడ్లబోలాగా. దేవతలకు ఆ బాధ లేదు, వాళ్ళు అనిమిషులు, ఎక్కడైనా ఎంత దూరమైనా చూడగలుగుతారు. వాళ్ళు రెప్పపాటు లేకుండా చూస్తారు, అందుకే వాళ్ళు రెప్పపాటు లేకుండా చూశారు. ఇంద్రుడు 2 కళ్ళతో కాదు 1000 కళ్ళతో చూశాడు. ఇదంతా చూస్తూనే ఉన్నాడు ఆయన. ఆయనకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. హనుమంతుడు ఎప్పుడు పెడతాడా, ఎలా పెడతాడా అని ఎదురు చూస్తున్న ఆయన ఇదంతా చూచి వెంటనే వైరాకుడితో ఇలా పలికాడు. అది కూడా ఎలా పలికాడు తెలుసా, పరితోషాత్స గద్గదం, ఆనందంతో కంఠం గద్గదం అయిపోయిందిట. దుఃఖం వచ్చినా కంఠం పూడుకుపోతుంది, ఆనందం ఎక్కువైపోయినా కంఠం పూడుకుపోతుంది, అలా కంఠం గద్గదమవుతూ ఉండగా ఏమన్నాడు, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే పురుషం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం. ఓయి బంగారపు బొడ్డు కలిగిన వాడా, అంటే బైరాగ పర్వతం లోపలంతా బంగారమే ఉంటుంది, బంగారపు ఖనిజములు కలిగిన వాడ. ఓ పర్వతరాజా, నీవు చేసిన పని చాలా గొప్పది. రాముడి పని మీద పెడుతున్న ఆంజనేయుడికి సాయం చెయ్యాలని ప్రయత్నించావు, ఆయన తీసుకున్నాడా లేదా పక్కన పెట్టు, నీ బుద్ధి మంచిది, ఇలాంటి సద్బుద్ధికి నేను మెచ్చుకున్నాను, అందుకే నీకు వరం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు స్వేచ్ఛగా ఎగురు, నీ రెక్కలు నేను నరకరిగా. నువ్వు ఎంతకాలం సముద్రంలో దక్కున్నావు, ఇక సముద్రంలో దక్కవలసిన అవసరం లేదు. నీ నాన్నగారి దగ్గరికి హిమాలయ పర్వతానికి వెళ్ళిపో. పాపం ఎన్నాళ్ళ నుంచి వాడు నాన్నగారి దగ్గరికి వెళ్ళలేదండి, నేనా చివరికి పార్వతీదేవి పెళ్లికి కూడా వెళ్ళలేదు. పెళ్లికి వెడితే ఇంద్రుడు వచ్చి రెక్కలు నరుగుతాడేమో అని సిస్టర్స్ మ్యారేజ్కి కూడా వెళ్ళలేదు పాప ఆయన. కరోనా దెబ్బకి కళ్యాణ మండపాలకు వెళ్ళడం మనం మానేసినట్టుగా ఇంద్రుడి దెబ్బకి ఆయన సముద్రంలో దక్కున్నాడు. పర్వతాలకి సముద్రంలో దక్కుంటే చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే సముద్రంలో ఉన్న ఉప్పుకి వాటి శరీరం అంతా ఒక రకంగా దురద పెడుతుంది, నాచు పట్టేస్తుంది. మామూలుగా బయట ఉన్న పర్వతాలు ఉంటాయి, అవి సముద్రంలో ఉండలేవు, మనమే ఉండలేము సముద్రంలో. కొండలు కూడా అంతే పాపం, ఎన్నాళ్ళు సముద్రంలో దక్కున్న ఆయనకి ఈయన అభయం ఇచ్చి నువ్వు స్వేచ్ఛగా వెళ్ళు, ఇక నీ పర్వతం యొక్క రెక్కలకు ప్రమాదం లేదు, ఎంత మంచి పని చేసావు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆనందపడిపోయి, ఇంద్ర నాకు నువ్వెంత గొప్ప వరం ఇచ్చావు అని రెండు చేతులు జోడించి సముద్రుడికి హాయ్ ఇక చాలు, ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను అని మారుమాటాడుకుంటూ పారిపోయాడు ఆయన. 6 నెలల పాటు అమెరికాలో ఇరుక్కుపోయిన వాళ్ళు ఈ మధ్యన ఈ కరోనా దెబ్బకి మనకి వీసా దొరికి దొరకగానే డామ్ అని ఢిల్లీలో దిగిపోయినట్టుగా ఇక చూడండి ఆయన ఆ క్షణమే అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చి పడిపోయాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి. ఇది రాముని యొక్క మహిమ అండి. దాక్కుని దొంగలా బతికాడు 2000 సంవత్సరాలుగా 100,000 సంవత్సరాలుగా వైరాగుడు. ఆ రాముడికి సాయం చేయడానికి వెళుతున్న హనుమంతునికి సాయం చెయ్యాలనుకోగానే పేరెంట్స్ దగ్గరికి సుఖంగా వెళ్ళిపోయాడు, నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు, సుఖంగా వాళ్ళ అమ్మా నాన్నగారులతో కాలక్షేపం చేయగలిగాడు. చూసారా, మీరు ఏదైనా చూడండి, రామకార్యానికి సంసిద్ధులవ్వండి, మీకు తిరుగు లేకుండా అయిపోతుంది. నాకు నమ్మకం అది. రాముడికి గుడి కట్టడం కోసం ఒక ఇటుకు పంపిన వాళ్ళంతా ఎంత బాగుంటున్నారో నేను చూశాను. అయోధ్యలో రామాలయానికి ఎంతో కొంత సాయం చేసిన ప్రతి వ్యక్తి బాగుపడతాడు. అది ఇదని కాదు, మీరు ఇప్పుడు ఈ దేవాలయానికి ఎంతో కొంత డొనేషన్ ఇవ్వండి, ఆ తర్వాత మీ జాతకం ఎంత మారుతుందని చెప్తాను. మంచి పనికి గురువులు, దైవములు, పురాణములు ఇటువంటి వాటికి 1 పైసా ఇచ్చిన ఆ పైసా పరమాత్మ స్థాయిని మనకు కలిగిస్తుంది. పైసానే పరమాత్మ అంటే ఇది తప్ప ఈ పైసాలో పిచ్చి డబ్బుల్లో ఏదో దేవుడు ఉంటాడని కాదు. నువ్వు చేసే దానం అపూర్వమైన స్థాయి కలిగిస్తుంది. అప్పుడు హాయిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వైరాగుణ్ణి తప్పించుకుని ముందుకు యథాప్రకారంగా సాగిపోతున్నటువంటి ఆంజనేయుడు ఇందాక చెప్పినట్టుగా ఆత్మీయ పరీక్ష తట్టుకున్నాడు. అయినా లోపల దేవతలకు అనుమానమే, ఈయన విశ్రాంతి తీసుకోవడం అంటే తీసుకోలేదు కానీ తీరా లంకా నగరానికి వెళ్ళాక అక్కడ రాక్షసులను జయించగలడా? రావణుడు ఒకవేళ బంధిస్తే అమైపోతాడు. ఇతడు మహాపరాక్రమవంతుడని తెలుసు కానీ రావణ లంకకి కూడా వెళ్ళి తిరిగి రాగలిగేంత పరాక్రమం ఉన్నవాడా లేదా, కొంచెం ఇతను టెస్ట్ చేద్దాం అనుకున్నారు. ఐఏఎస్ పరీక్షల్లో పెట్టే టెస్ట్ లాంటి టెస్ట్ ఒకటి పెడదాం అనుకున్నారు. ఈ పరీక్షలు తేలిక, ఆ పరీక్షను ఎక్కడం కష్టం. అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, నాగమాత సురసని పిలిచారు. దక్షుడి కుమార్తెల్లో ఒక ఆవిడ పేరు సురస, కద్రువ సురస ఈ ఇద్దరూ కూడా నాగమాతలు. కద్రువ యొక్క పిల్లలు ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు. సురస యొక్క పిల్లలు కర్కోటకుడు మొదలైన వాళ్ళు. అరుకాషుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ సురస పిల్లలు. సురస, కద్రువ ఇద్దరూ కూడా సర్పములనే కన్నారు. ఆ నాగమాతని పిలిచారు వీళ్ళు. అబ్రువన్ సూర్య సంకాశాం సురసాం నాగమాతరం. నాగులకు తల్లి అయిన, సర్పములకు తల్లి అయిన సురసని పిలిచి, అమ్మా సురస, ఎవరు నీకెదురొచ్చినా వాళ్ళని మింగే శక్తి నీకు ఇస్తున్నాం మేము. ఈ శక్తి నీకు ఎందుకు ఇస్తున్నావు అంటే నువ్వు హనుమంతుడిని పరీక్షించాలి. ఈ హనుమంతుడు చూసావా, ఈయన వానర శ్రేష్ఠుడు, వాతాత్మజుడు, వాయుపుత్రుడు. సీతాన్వేషణ కోసం సముద్రం దాటి లంకా నగరానికి వెళుతున్నాడు. లంకలో ఇతడు ఎటువంటి పరీక్షలైనా ఎదుర్కోవలసి వస్తుంది. ఆ పరీక్షల్లో బయటపడాలంటే ముందు మన పరీక్షలో బయటపడాలి. నువ్వేం చేస్తావంటే ఒక పెద్ద రాక్షస రూపం ధరించు, రాక్షసం రూపమాస్థాయ సుఘోరం నరకోపమం దమష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వ నభస్పృశం. నువ్వు పెద్ద రాక్షసీ రూపం ధరించు, నీ నోరు పెద్ద నోరు అతనికి ఎదురుకుండా తెరిచిపెట్టుకో. రాక్షసుల్లో కూడా నువ్వు పర్వతం వంటి నోరు కలిగిన రాక్షసిగా మారిపో. నీవు హనుమంతుడు వస్తున్న దారిలో నరకంలా కనపడే నీ నోరు తెరు. అంటే ఆవిడ నోరు ఎలా ఉండాలట, నరకోపము అన్నారు. మీరు నరకాన్ని ఎప్పుడైనా చూశారో తెలియదు, కానీ అంత భయంకరంగా నరకంలా కనపడేటటువంటి నోరు తెరు. పర్వతంలో ఉండాలి నీ నోరు, అందులో కోరలు ఉండాలి, భయంకరంగా ఉండాలి. ఆకాశాన్ని పై పెదవి, కింద పెదవి జలాన్ని తాకాలి. అంత పెద్ద నోరు తెరిచి నీ నోట్లో ప్రవేశించమను. ఎవరినైనా మింగే శక్తి నీకు ఎలాగో ఇచ్చే కనుక హనుమంతుడిని మింగే శక్తి నీకు ఉంటుంది. తద్వారా ఇతడు నిన్ను తట్టుకుని ఎలా పెడతాడు, నీ పరీక్షలోంచి ఎలా బయటపడతాడో తెలుసుకోవాలి. ఇతని బలం నేను తెలుసుకోవాలి అనగానే దేవతలు చెబితే కాదంటానా అని వెంటనే ఈ సురస నాగమాత పేద రాక్షసి రూపం ధరించింది. ధరించి ఎదురుగుండా నిలబడి అమాంతంగా నోరు తెరిచింది, భయంకరమైన నోరు తెరిచింది. ఏయ్ హనుమా, నువ్వు నా నోట్లో ప్రవేశించు, నా నోట్లో ప్రవేశించు, నిన్ను ఈ పూట మింగివేస్తాను అన్నది. అప్పుడు హనుమంతుడు ఒక్క క్షణం ఆగి రెండు చేతులు జోడించి, ఇది ఆగడం అంటే ప్రయాణం ఆపడం కాదు, విశ్రాంతి కోసం ఆపడం కాదు, కేవలం ఆవిడ ఆపేది కదలలేడు కాబట్టి ట్రాఫిక్ జామ్ వల్ల ఆగడం ఇది. అందువల్ల ఇది మళ్ళీ ఆగడం కదా అనే ప్రెషర్ మనం వేయకూడదు. తనంత తాను ఆగకూడదు తప్ప ఎవడో గట్టిగా పట్టుకుంటే ఏం చేస్తాడు, ఆగాలి. అప్పుడు అందులోంచి బయటపడాలి. అందుకని ఈయన నమస్కరించి ఇలా అన్నాడు. నమస్కారం చేశాడండి, ఎందుకు చేశాడు, ఎదురుగుండా ఉన్నది రాక్షసి కదా, రాక్షసికి నమస్కరించడం ఏమిటని కొందరు అడిగారు. ఆయన మహాత్ముడు, బుద్ధిమంతుడు, ఈవిడ రాక్షసీ రూపములో ఉన్నది కానీ రాక్షసి కాదు, నాగమాత సురస, దేవతల తల్లి, అదితికి సొంత చెల్లెలు, అంటే ఇంద్రుడికి పిన్ని, మనకు కూడా బంగారు గిన్ని. ఆవిడ చంపడానికి అర్హురాలు కాదు, నిజంగా రాక్షసి అయితే ఒక్క దెబ్బ కూడా చంపకండి, ఆయన సింహికిని చంపలా, కానీ ఈవిడ ఎందుకు చంపలేదు అంటే విచక్షణ జ్ఞానం ఉన్నవాడు. దేవతల్ని చంపితే మహాపాపం, ఔచిత్యం తెలియకుండా ఎవరిని పెడితే వాళ్ళని చంపకూడదు. అందుకని రెండు చేతులు జోడించామన్నాడు. అమ్మా, రాముడని ఒక మహాత్ముడు ఉన్నాడు, దశరథ పుత్రుడు, ఆయన భార్య సీత రావణుని చేత అపహరింపబడింది, ఆవిడ్ని వెతుకుతూ నేను లంకా నగరానికి వెళుతున్నాను, అందువల్ల నాకు దారి ఇయ్యి, రాముడి కోసం అందరూ సహాయం చేస్తారు, ఈ మాత్రం సహాయం నువ్వు చేయలేవా, నేను సీతని చూస్తాను, ఒకవేళ కాదు కూడదు నా నోట్లో ప్రవేశించాలని నువ్వు గట్టిగా అడిగితే సీతాన్వేషణయ్యి సీతారాముల్ని కలిపిన తర్వాత అప్పుడు నేను నీ నోట్లో ప్రవేశిస్తాను, అప్పుడు నువ్వు నన్ను మింగవచ్చు, ప్రస్తుతం నన్ను వదులు అని వినయంగా పలికితే కుదరదు అంది ఆవిడ. అప్రవీణాతివర్తేన్మాం కస్తి దేశవరో మమ, నా నోట్లో ప్రవేశించకుండా నువ్వు ముందుకు వెళ్ళలేవు, ఇది దేవతలు నాకు ఇచ్చిన వరం, కాబట్టి నువ్వు ఎంత బతిమాలినా, ఎంత గెంతుకున్నా, ఎన్ని రిక్వెస్టులు చేసినా నేను నిన్ను వదలను, దా నోట్లో ప్రవేశించు అనగానే అప్పుడు హనుమంతుడు, అమ్మా మరొక్కసారి ఆలోచించు తల్లి అన్నట్ట, ఎంత బతిమల్లా వినలేదు ఆవిడ, కుదరదు అన్నది. హనుమంతుడి బలం పరీక్షించడానికి కదా వచ్చింది. బ్రహ్మదేవుడు కూడా నాకు వరం ఇచ్చాడు, నా ఎదురుగుండా ఉన్నవాడు నా రోడ్లో ప్రవేశించకుండా ముందుకు వెళ్ళకూడదని, కాబట్టి నా రోడ్లో ప్రవేశించకుండా బయటికి వెళ్ళలేమని. అప్పుడు తట్టింది దీనికి, ఓహో రోడ్లో ప్రవేశిస్తే వెళ్ళొచ్చు అన్నమాట అనుకుని నన్ను మింగేంత నోరు తెరు అన్నాడు ఆయన. ఆవిడ పెద్ద నోరు తెరిచింది. ఈయన ఆ నోరు ఎంత తెరిచిందో అంతా ఈయన కూడా శరీరం పెంచాట. ఆవిడ 10 యోజనములు నోరు తెరిచింది, ఈయన కూడా 10 యోజనములు శరీరం పెంచాడు, కాబట్టి ఈయన మింగడం ఆవిడ కష్టం. ఈసారి ఆవిడ 20 యోజనములు నోరు తెరిచింది, ఈయన కూడా 20 యోజనములు శరీరం పెంచాడు. ఆవిడ 30 పెంచింది, ఈయన 30 అయ్యాడు. ఆవిడ 40, ఈయన 40. ఇలా ఆవిడ ఎంత నోరు పెంచితే అంతా నోరు పెంచాడు ఈయన. ఈయన మింగడం కష్టమైపోతుంది, అందుకని ఆవిడ ఏకంగా 100 యోజనముల వరకు నోరు పెంచేసింది. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు, క్షణంలో బొటన వేలంత మారిపోయాడు, చిన్ని మనిషి కింద మారిపోయి సంక్షిప్తం చేసుకుని తన శరీరాన్ని రిమూవ్ నోట్లోకి మళ్ళీ బయటకు వచ్చేశాడు. అంతరిక్షేస్తుత శ్రీమానిదం వచన ప్రవీతిన రోడ్లో ప్రవేశించి వెంటనే మహావేగంగా ఆవిడ నోరు మూసేలోపు, నోరు పెద్దది కదా, అంత నోరు మూయడానికి టైం పడుతుందిలేండి, అందుకని లిఫ్ట్ తలుపులు మెల్లిగా మూసుకున్నట్టుగా మూసుకునే లోపు ఈయన బయటకు వచ్చేసాడు. వచ్చి, అమ్మ నువ్వు ఇందాక ఏమన్నావు నా నోట్లో ప్రవేశించకుండా వెళ్ళలేవన్నావు, నేను నీ నోట్లో ప్రవేశించాను బయటకు వచ్చాను, నువ్వు మింగలేకపోయావు, నీ కర్మ, నేనేం చేయను, నీవు కోరినట్టుగా నీ నోట్లో ప్రవేశించాను బయటకు వచ్చాను, నా నోట్లో ప్రవేశించి నేను నోరు మూసేదాకా ఉండాలని నువ్వేం అనలేదు, కాబట్టి నీవు చెప్పినట్టుగా నోట ప్రవేశించి బయటకు వచ్చాను, ఇక నన్ను వెళ్ళనిస్తావా అని రాహు నోట్లోంచి బయటకు వచ్చిన చంద్రుడిలా పలకగానే ఆవిడ చిరునవ్వు నవ్వి అందమైన రూపం ధరించి రాక్షస రూపం వదిలిపెట్టేసి, ఆహా అయ్యండి తెలివితేటలు అయ్యి నీకు, ఇది జ్ఞానం అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసు, నన్ను నాగమాతగా కనిపెట్టి బలప్రయోగం చేయకుండా, బలప్రయోగం చేసిన నేను చావను, ఎందుకంటే బ్రహ్మ నాకు ఇచ్చిన వరం ఉంది కనుక, నా శక్తి తెలుసుకుని తెలివితేటలతో రోడ్లో ప్రవేశించి బయటకు వచ్చావు, ఇది బుద్ధి కుశలత అంటే, ఒక్కొక్క చోట బలం ఒక్కొక్క చోట బుద్ధి, ఉపయోగించేవాడే లంకకి వెళ్ళి తిరిగి వస్తాడు, అన్ని చోట్ల బలం పనికిరాదు కదా, అన్ని చోట్ల మూర్ఖత్వం పనికిరాదు, అన్ని చోట్ల తెలివితేటలు పనికిరావు, కొన్ని చోట్ల తెలివితేటలు కావాలి, కొన్ని చోట్ల మొండితనం అవసరమైతే ఊరుకుళ్ళ ప్రవర్తించాలి, ఒక్కో చోట కేవలం బలమే పనికొస్తుంది, ఒక్కో చోట వినయం పనికొస్తుంది, అందుకనే సామదాన భేద దండోపాయాలు అన్నారు. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నీవు లంకానగరమునకు వెళ్ళి తేలికగా తిరిగి రాముడి దగ్గరికి వెళ్ళగలవు, సీతాన్వేషణ చేయగలవు, ఇక వెళ్ళిరా, గరుత్మంతునితో సమానుడివి, నీకేమిటి తిరిగేమిటి పో అనగానే శభాషాన్ని దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇది మూడవ దుష్కర కార్యం. ఇది చూచి మళ్ళీ దేవతలు పుష్పవర్షం కురిపించారు, వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయండి బుట్టల్లో, అందుకని ఒక్కొక్కప్పుడల్లా పువ్వులు కురిపించి గౌరవిస్తున్నారు. మరి గౌరవించకపోతే అంత గొప్ప పని చేసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారండి, మనమంటే కథ వింటున్నాం కాబట్టి మనకి పెద్దగా అనిపించదు, కానీ కళ్ళారా చూస్తున్న వాళ్ళకి తెలుసు సముద్రం దాటడం ఒక దుష్కర కార్యం. ఆ భయంకర కార్యం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మైనాకుణ్ణి ఏమాత్రము కాదనకుండా మళ్ళీ బాధ పెట్టకుండా సుఖమునకు లొంగకుండా వెళ్ళడం రెండవ గొప్ప పని. ఇప్పుడు మూడవ పని సురస నోట్లో ప్రవేశించి వేడి రావడం. అందుకని తృతీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం, మూడు కష్టమైన పనులు సాధించాడు అని వాళ్ళంతా పుష్పవర్షం కురిపించి ప్రశంసించారు. ఇంకెక్కడి నుంచి మహావేగంగా వెళ్ళిపోతూనే ఉన్నాడు. నిరాధారమైన ఆకాశ మార్గంలో ఎడతెరపి లేకుండా ప్రయాణిస్తున్నాడు. అలా వెళ్ళిపోతున్న ఆయన ఇంకో 10-15 యోజనములుందనగా సముద్రం హఠాత్తుగా ఆగిపోయాట. మహానౌరివ సాగరే, పెద్ద నౌక, పెద్ద ఓడ సముద్రంలో ప్రయాణిస్తున్నది, హఠాత్తుగా కొండను ఢీకుని ఆగిపోయినట్టుగా ఈయన ఆగిపోయాడు. ఎంత గింజుకున్నా శరీరం కదలడం లేదు. ఇదేమిట్రా, పెద్ద గాలి వెనక్కి తన్నితే ఆగిపోయిన ఓడలా అయిపోయాను అనుకున్నాడు. ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే, వ్యతిరేక దిశలో వీస్తున్న గాలి వల్ల ప్రయాణిస్తున్న ఓడ వెనక్కి కదిలిపోయినట్టుగా కదిలిపోతున్నాను ఏమిటనుకున్నాడు ఆయన. అప్పుడు చూశాడు ఆయన కిందకి. ఏమిటి, ఎందుకు కిందకు చూశాడంటే ఆకాశంలో ఆగిపోయిన హనుమంతుడు ఇలా కిందకి లాగబడుతున్నట్ట. చిత్రంగా ఉంది, వేగం ఆగిపోయింది, నేను కదలకుండా స్తంభించాను, కిందకెందుకు దిగుతున్నాను అని నీటిలోకి నిశితంగా పరిశీలించి చూశాడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి, ఆ ఈ కింద ఒక రాక్షసు ఉన్నది, నాకు చెప్పనే చెప్పాడు సుగ్రీవుడు. ఏమని, నాయన దక్షిణ సముద్రంలో అంగారక, దానికే ఇంకో పేరు సింహిక అని చెప్పాం కదా మీకు కృష్ణకాండలో, ఆ సింహిక అనే ఒక రాక్షసి ఉన్నది, ఆకాశములో ఎగిరే ప్రాణుల నీడ సముద్రంలో పడగానే ఆ నీడని కొట్టుకుంటుంది, అది నీడ కొట్టుకుంటే పైన ఉన్నవాడికి అది పేడ, వాడు కదలలేడు, దానికే ఛాయాగ్రహిణి, నీడ కొట్టుకునేది అని పేరు అన్నమాట. ఓహో, ఆ ఛాయాగ్రహిణి ఇదేనా, ఇది నా నీడ పట్టుకుంది, నీడ పట్టుకుంటే పైన ఎగురుతున్న నేను ఎగరలేకపోయాను అనుకున్నాడు ఆయన అని కిందకు చూశాడు. సరిగ్గా ఛాయాగ్రాహిణి సింహిక కింద కనపడింది. అది నీటిలోంచి పైకి ఎలా వచ్చి అలా పెద్ద నోరు తెరిచి ఈయన నీడ పుచ్చుకుని ఏదో గాలిపటం తాడుతో కిందకి లాగుతూ ఉంటాం చూడండి మనం, అలా ఈయన లాగడం మొదలెట్టింది కిందకి. హనుమంతుడు ఎక్కడో ఉన్నవాడు కిందకి దిగిపోతున్నట్ట, అది నీడ పుచ్చుకు లాగుతూ ఉంటే. అలాంటి వాళ్ళు ఎంత డేంజరో, అప్పుడు ఆయన ఈ రాక్షసి నోట్లో పడకుండా ఉండడానికి శరీరమును విపరీతముగా పెంచి వేశాడు. ఎంత పెంచాడంటే ఓ 25-30 యోజనాలు శరీరం పెరిగిపోయింది. దాంతో అది మళ్ళీ నోరు పెంచింది. అది నోరు పెంచితే ఈయన శరీరం పెంచేవాడు. ఇందాక మనకి సొరస దగ్గర నోరు పెంచినట్టుగా, అది నోరు పెంచుతూ ఉంటే ఈయన శరీరం పెంచినట్టుగా, ఇది నోరు తెరుస్తూ ఉండే కొద్దీ ఆయన శరీరం పెంచాడు. ఎందుకు? ఇక్కడ ఒక కారణం ఉన్నది. ఈ సింహిక రాహువుకి తల్లి. రాహువు పుట్టాక ఒక రోజున దేవతలు అన్నారు, నీ కొడుకు తల తెగిన తర్వాత కొద్ది రోజులకు నువ్వు దుర్మరణం పాలవుతావు అన్నారట. దాంతో దీనికి భయం వేసింది. క్షీరసాగర మధనానంతరం రాహువు తల తెగిపోవడం, రాహువు కేతువు గ్రహాలు అయ్యాక రాహువు చచ్చిపోవడం నిజమైంది గనక, ఆ తర్వాత నేను కూడా దుర్మరణం పాలుగుతానని దేవతలు అన్నారు గనక నేను దుర్మరణం పాలు కాకూడదు అనుకుని బ్రహ్మ కోసం తపస్సు చేసింది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, నీకేం కావాలంటే నన్ను ఎవరు ఏ ఆయుధంతో కొట్టినా చావకూడదు, కానీ నా కడుపులో ఉన్న పేగులు సూటిగా స్పష్టముగా చూచి గోళ్లతో ఎవరైనా నరికేస్తే అప్పుడు నేను చచ్చిపోవాలని వరం కోరింది. ఏదో రకంగా చావాలి కాబట్టి ఈ కోరిక కోరింది. అప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తు, ఆయుధములకు చావము, నువ్వు బాగా నోరు తెరిచినప్పుడు నీ నోట్లోంచి నీ కడుపులోకి కళ్ళు పెట్టి చూచి నీ కడుపులో ఉన్న ఈ ప్రేగులు ఆంత్రములు ఇవన్నీ పరిశీలించిన వ్యక్తి నీ కడుపులోకి వెళ్ళి గోళ్లతో కోసేస్తే వాటిని, అప్పుడు మాత్రమే నువ్వు చస్తావు, అది భవిష్యత్తులో ఒక వానరుడి వల్ల అవుతుంది అన్నాడు. అందుకని హనుమంతుడు ఏం చేశాడనమాట, శరీరం బాగా పెంచాడు, అది బాగా నోరు తెరిచింది. అలా నోరు తెరవగానే ఆవులించిందిగా బాగా లోపల ఉన్న పేగులు లెక్కెట్టాడు. ఇది ఆవులిస్తే పేగులు లెక్కెట్టడం. మీరు కూడా బాగా ఆవులిస్తే నేను పేగులు లెక్కెట్టగలను, నేను హనుమంతుడు లాంటివాడిని, కాకపోతే ఇక్కడ సింహికలు లేరు కాబట్టి సరిపోయింది. ఈ విధంగా అది నోరు తెరవగానే ఈయన ఆవులించగానే ఆ పేగులు లెక్కపెట్టి బాగా నోరు తెరవనిచ్చాడు. హఠాత్తుగా మళ్ళీ ఏం చేశాడు, పొట్టిగా అయిపోయాడు. సంక్షింప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః, తన రూపమును బోటన వేలంత మార్చుకున్నాడు. రిమ్ములు తన కడుపులో గడిపాడు నోట్లోంచి. ఇందాక నోరు తెరిచినప్పుడు పేగులు ఎక్కడున్నాయో బాగా పరిశీలించాడు కనుక ఆ స్పాట్స్ గుర్తున్నాయి ఈయనకి. మనమంటే గూగుల్ పెట్టుకుంటే కానీ దిక్మాలిన తిరిగి ఒకసారి చూస్తే గుర్తుపెట్టుకోలేరు కొందరు, కానీ హనుమంతుడు అలాగే ఒక్కసారి చూస్తే ఏ మూల ఏ పేగు ఉందో తెలుసు అనమాట. ఈ గోళ్ళుతోటి పదునైన గోళ్లతో పట్ట 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 ఆ ఆంత్రములు గోళ్ళు ఆ లోపల ఉన్న పేగులు తెంచి మారేశాడు. ఆ పేగులు ఎంత తేలిక తెచ్చాడండి, మనం పువ్వుల దండలో ఉన్న పువ్వుని కూడా అలా తెంచలేము, అలా తెచ్చి పారవేశాడు. బాగా మెత్తగా అయిపోయినటువంటి సేమియాలో ఉప్మాలో ఉన్న సేమియాను కూడా తెంచలేమట, అంత తేలిక తెచ్చేశాడు. ఈ విధంగా ఈ ప్రేగులు ఆ ముద్దలు ప్రేగం పటపటపట గోళ్లతో కోసేశాడు. దెబ్బకి చచ్చిపోయింది. చావగానే పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు. తిరిగి యథాప్రకారంగా ఆకాశంలో చేరాడు. దాని కళేబరం మహాకళేబరం చచ్చి చావగానే నీటిలో అలా తేలిపోయింది. దాని రక్తం సముద్రంలో 10 యోజనములు వ్యాపించింది. అంటే 80 మైళ్ళు దాని రక్తం వ్యాపించింది కదా, కుమార రక్తం. అంత రక్తం సముద్రంలో తేలి సముద్రం రక్త సముద్రం అయిపోయింది. అలా దాన్ని చంపాడు. ఇక పైనుంచి దేవతలు ఆనందంతో పుష్పవర్షం కురిపించారు. సింహిక చచ్చిపోగానే గంధర్వులకు కూడా ఆనందం వచ్చింది. ఎందుకంటే అంతమందిని బాధ పెట్టిందండి అది. అదంటే దేవతలకి హడలు, దేవతల వల్ల కాని పని హనుమంతుడు చేశాడు. ఇప్పుడు హనుమ ఇది 4వ గొప్ప ఘనకార్యం అన్నారు. అప్పుడు హనుమంతుడు అవేం పట్టించుకోవడానికి, ఘనకార్యం అన్నా ఒకటి ద్రవకార్యం అన్నా ఒకటి, ఘనం ద్రవం పట్టించుకోడాయన యథాప్రకారంగా ఎగురుతున్నాడు. అలా ఎగరనిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.